ஓம் பத்ரம் கர்ணேபிஃ ஶ்ருணுயாம தேவாஃ பத்ரம் பஶ்யேமாக்ஷபிர் யஜத்ராஃ ஸ்திரைரங்கைஸ்துஷ்டுமாகும்ஸஸ்தனூபிஃ வ்யஷேம தேவஹிதம் யதாயுஃ ஸ்வஸ்தி ந இந்த்ரோ வ்ருத்தஶ்ரவாஃ ஸ்வஸ்தி நஃ பூஷா விஶ்வவேதாஃ ஸ்வஸ்தி நஸ்தார்க்ஷ்யோ அரிஷ்டநேமிஃ ஸ்வஸ்தி நோ ப்ருஹஸ்பதிர் ததாது. ஓம் ஶாந்தி ஶாந்தி ஶாந்திஃ.
மூடவ அத்தியாயம் ரெண்டவ கண்டம் ஏழவ மந்திரம்.
கதாஹ் கலாஹ் பஞ்சதஷ ப்ரதிஷ்டாஹ் தேவாஶ்ச ஸர்வே ப்ரதிதேவதாஸு. கர்மாணி விஞ்ஞானமயஶ்ச ஆத்மா பரிவ்யயே ஸர்வம் ஏகீபவந்தி.
ஞானி தன் ஆத்மஸ்வரூபாన్ని తెలుసుకున్న తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు వారి యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఆ పరమాత్మలో కలిసిపోతాయి అని మంత్రం ఈ ఏడవ మంత్రం చెప్తున్నది. గతాః కలాః పంచదశ ప్రతిష్టాః. ఏ వ్యక్తి అయితే ఈ యొక్క బ్రహ్మస్వరూపం తానుగా తెలుసుకుంటాడో ఆ వ్యక్తి యొక్క పంచదశ అంటే పదిహేను, దశ అంటే పది, పంచ అంటే ఐదు, పది ప్లస్ ఐదు ఎంత? పదిహేను. పదిహేను అంటే ఏవి? జ్ఞాన ఇంద్రియాలు ఐదు, కర్మ ఇంద్రియాలు ఐదు, ఐదు ప్రాణాలు, మొత్తం పదిహేను, పంచదశ. కళాహ అంటే అంశములు అని అర్థం. మన శరీరంలో ఈ జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, పంచ ప్రాణాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా అధిష్టాన దేవతలున్నారు. కారణం, ఒక కారణం ఉంది, ఎక్కడి నుంచో వచ్చినాయి ఇవన్నీ. ప్రతిష్టాహ అంటే కారణం, వాటి స్థానం అని అర్థం. పంచదశ కళాహ అంశాలన్నీ కూడా ప్రతిష్టాహ గతాహ. ప్రతి ఒక్క కార్యం కూడా, ఇఫెక్ట్ కూడా దాని కారణంలోకి కలిసిపోవడం సహజం. బంగారం చైన్ గనక కరగబెడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది? గోల్డ్గా మారిపోతుంది, దాని కారణంలోకి వెళ్ళిపోతుంది. సో ఎవ్రీ ఎఫెక్ట్ విల్ మెర్జ్ ఇన్ టు ఇట్స్ కాజ్ అంటాం. అదేవిధంగా ఈ దేవతలు నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ, ఈ పదిహేను ఇంద్రియాలు కూడా. తత్వబోధలో చూశాం ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత, అధిష్టాన దేవత. సో ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ దేవతల్లో కలిసిపోతాయి, అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి అది అర్థం. పంచదశ ప్రతిష్టాహ కళాహ ప్రతిష్టాహ గతాహ భవంతి. ఇవన్నీ కూడా కలిసిపోతాయి. ఎవరికి? జ్ఞానికి మాత్రమేనండి, అజ్ఞానికి కాదు, జ్ఞానికి మాత్రమే. దేవాశ్చ సర్వే ప్రతి దేవతాసు. ఈ ఇంద్రియాల్లో ఉన్నటువంటి అధిష్టాన దేవత సూర్యదేవత, చంద్రదేవత, అశ్వినీదేవత, వరుణదేవత, వాయుదేవత, అగ్నిదేవత, వీళ్ళందరూ ఉన్నారు కదా శరీరంలో, ప్రతి దేవతాసు ఉన్నారు. ఈ దేవతలందరూ కూడా ఇంకైపోయింది ఈ శరీరం పని అని చెప్పి వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోతాయి. ఈ ఇండివిజువల్ అగ్నిదేవత ఆ సమష్టి అగ్నిదేవతలో కలిసిపోతుంది. ఈ వ్యక్తిగతమైనటువంటి వాయుదేవత సమస్త వాయువులో కలిసిపోతుంది. వ్యక్తిగతమైనటువంటి చంద్ర అంశ ఆ చంద్రుల్లో లీనమైపోతుంది. కంటికి దేవత అయినటువంటి సూర్య అంశం ఉంది కదా, ఆ సూర్యుడిలో లీనమైపోతుంది. ఆ దేవతలు ఆ దేవతల్లో కలిసిపోతాయి. అది అర్థం. దేవాశ్చ సర్వే ప్రతి దేవతాసు. తర్వాత మరి ఆయన చేసిన కర్మలన్నీ ఏమైపోతాయండి? చాలా కర్మలు చేశారు కదా ఇక్కడ. కర్మలంటే 13వ రోజు చేసే కర్మ కాదు, మామూలుగా అన్ని రకాలైనటువంటి చేసే పనులు, కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కర్మాణి. విజ్ఞానమయశ్చ ఆత్మ పరే వ్యయే సర్వం ఏకీభవంతి. ఆగామి కర్మ, సంచిత కర్మ, ఈ కర్మలన్నీ ఉన్నాయి కదా చేసిన పనులు, పోయిన జన్మల జన్మల్లో చేసినటువంటివి, ఈ జన్మలో జ్ఞానం కలిగిన తర్వాత చేసిన కర్మ కూడా ఉంది కదా. జ్ఞానం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని కూర్చుంటాడా ఏమిటి? టీచ్ చెయ్యాలి కదా. వచ్చి చేసేటప్పుడు మరి ఆశ్రమాలు కడతారు, రకరకాల పనులు ఉంటాయి. ఆ పనుల వల్ల ఆగామి కర్మ అంటాం, కర్మాణి. ఇవన్నీ కూడా ఏమవుతాయట? విజ్ఞానమయశ్చ ఆత్మ. విజ్ఞానమయశ్చ ఆత్మ అంటే ఈ అహంకారం అన్నమాట, ఈగో అంటాం చూసారా. అహంకారం అనేటువంటిది, నేను అనే అహంకారం ఎక్కడ పుడుతున్నది? శరీరంలో కాదు, ప్రాణంలో పుట్టడం లేదు, మనసులో కూడా పుట్టడం లేదు. విజ్ఞానమయ కోశం అని ఉన్నది చూసారా, నేను అనే అహంకారం అక్కడ పుడుతుంది, బుద్ధిలో పుడుతున్నది. దాన్నే విజ్ఞానమయశ్చ ఆత్మ అన్నాం. ఆ అహంకారం కూడా అవ్యయే పరే అవ్యయే అన్నారు. ఆ బ్రహ్మలో అవ్యయం అంటే వ్యయం కానటువంటి అని అర్థం. అవ్యయం, అవ్యయే అంటే ఆ అవ్యయ రూపమైనటువంటి పరబ్రహ్మమునందు. పరే అంటే ఏమిటి? ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైన. శ్రేష్టమైనది ఏమిటి ఉన్నదండి ప్రపంచంలో? ఒక్కటే ఒకటి. ఏమిటది? బ్రహ్మస్వరూపం. పరే వ్యయే సర్వం అన్నారు. అంటే ఏమిటి? అన్ని ఇంద్రియాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అన్నీ కూడా ఈ కర్మలు చేసినటువంటి కర్మలు కూడా ఏకీభవంతి, ఒక్కటైపోతాయిట, అందులో కలిసిపోతాయి. అవ్యయే అక్షయ క్షయముగా అన్నటువంటి తత్వంలో ఐక్యమవుతాయి అని చెప్పి ఇంతవరకు పోయిన క్లాసులో చూశాం. తర్వాత మంత్రం 8వ మంత్రం చదువుతాం. యథా నద్య స్యందమానా సముద్రే, అస్తం గచ్చంతి నామరూపే విహాయ, తథా విద్వాం నామరూపాత్ విముక్తః. పరాత్పరం పురుషముపైతి దివ్యం, ఈ ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి దేవతలు, సంచిత ఆగామి కర్మలు అన్నీ కూడా ఆ యొక్క అవ్యయ రూపమైనటువంటి బ్రహ్మంలో కలిసిపోతాయి అని చెప్పాం. ఎలా కలుస్తాయి అనేదానికి ఉదాహరణ చెప్తున్నారన్నమాట అంగిరసుల వారు. ఏ విధంగా కలుస్తాయి? ఎలాగైతే ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తాయో అదేవిధంగా కలుస్తాయి అని అది చెప్తున్నారు ఇక్కడ. యథా ఏ విధంగానైతే, యథా అంటే ఎలాగైతే, నద్యః నదులు, స్యందమానాః సముద్రే ప్రవహిస్తూ అని అర్థం. స్యందమానాః అంటే ప్రవహిస్తూ, సముద్రంలో కలవాలంటే ప్రవహించాలి కదా, నది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. స్యందమానే అంటే ప్రవహిస్తూ. సముద్రే అస్తం గచ్చంతి, సముద్రే సముద్రమునందు అని అర్థం. అస్తం అంటే సూర్యుడు అస్తమించడం అంటాం చూసారా, అస్తం అంటే ఏమిటి, కనపడకుండా పోవడం అంటే కనిపించకుండా పోవడం, కలిసిపోవడం అంటాం. ఎందులో కలిసిపోతున్నది, నదులన్నీ కూడా. సముద్రే అస్తం గచ్చంతి, గచ్చంతి అంటే వెళుతాయి అని, ప్రవహించి అంటే అటువైపు ప్రవహిస్తాయి అని, సముద్రం వైపు ప్రవహించి సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఏమవుతుంది, నామరూపే విహాయ. సముద్రంలో కలిసిపోయిన తర్వాత గోదావరి, కృష్ణ, కావేరి అని చెప్పి పేరుంటుందా, రూపం ఉంటుందా, ఇదంతా మా కృష్ణ నదండి, మా కావేరి నదండి అని చెప్పి అంటామా. అందుకనే సముద్ర స్నానం, అన్ని నదులు స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో సముద్ర స్నానం చేస్తే అంత పుణ్యం వస్తుందిట. అందుకని మకర సంక్రాంతి టైంలో కూడా సముద్ర స్నానం ఉంది, దీపావళి టైంలో కూడా సముద్ర స్నానం చేయడం చాలా విశిష్టం. అందుకని నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, సముద్రంలో స్నానం చేస్తే అన్ని నదుల్లో చేసిన పుణ్యం ఒకేసారి వస్తుంది, కష్టపడక్కర్లేదు. ఒక డిప్పు మూడు డిప్పులు చేస్తే మునిగితే చాలు. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నాం, అది కూడా మనకు ఆ భాగ్యం కూడా లేదు. ఇప్పుడు అందులో తమిళనాడులో మరీ భయం ఎక్కువగా ఉంది. ఓకే, సో నామ రూపం అంటే రూపము లేకుండా పోతుంది ఆ నది. ఒక రూపం అంటూ సపరేట్గా ఉంటుంది కదా ప్రవహించేటప్పుడు, సముద్రంలో కలిసిపోతే రూపము ఉండదు, నామం ఉండదు, పేరు కూడా ఉండదు. నామం అంటే పేరు. విహాయ, విహాయ అంటే వదిలిపెట్టి అని అర్థం. ఆ నదులన్నీ కూడా తమ నామ రూపాన్ని వదిలిపెట్టి సముద్రంలో కలిసిపోతాయి, అదే విధంగా అని అర్థం. అదే విధంగా విహాయ అంటే విడిచిపెట్టి అని అర్థం. హా ఓ హాక్, ఓ హాక్ త్యాగే అని సంస్కృత గ్రామర్లో, త్యాగం చేయడం అనమాట, విడిచిపెట్టడం. విహాయ, వి ఉపసర్గ అంట, విడిచిపెట్టి. ఎలాగైతే కలిసిపోతాయో వాటి నామరూపాలు విడిచిపెట్టి ఎలా సముద్రంలో కలిసిపోతాయో అదే విధంగా, తథా అని అర్థం. అదే విధంగా యథా వస్తే తథా వస్తుంది. తథా విద్వాన్, విద్వాన్ అంటే జ్ఞాని అని అర్థం. విద్వాంసుడు, ఆత్మన్ తత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి, అక్షర బ్రహ్మాన్ని తెలుసుకున్న వ్యక్తి. విద్వాన్ నామరూపాత్ విముక్తః, తన యొక్క పేరు, తన రూపం అన్ని వదిలిపెట్టేస్తాడు. ఇక్కడ మళ్ళీ ఈ జీవుడు ప్రయాణించడం, ఇంకొక శరీరంలో ప్రవేశించడం, మళ్ళీ శరీరాన్ని పొందడం ఉండదు. నామరూపం పూర్తిగా వదిలిపెట్టేస్తాడు. విముక్త అంటే విడవబడిన వాడై అని అర్థం. విముక్త పరాత్పరం పురుషం ఉపైతి దివ్యం, దివ్యమైనటువంటి. దివ్యమైనటువంటి ఏమిటి, ఏ ఆత్మస్వరూపమైతే ఎప్పుడు చైతన్యంగా ప్రకాశిస్తూ ఉంటుందో అటువంటి దివ్యమైన స్వరూపం. పురుషం ఆ పరబ్రహ్మం, పరాత్పరం, పరాత్పరం అంటే పరాత్పర పరమేశ్వర అని పాట విన్నారా, పాట విన్నాం. అది ఎంత వేదాంతం పరమైనటువంటి పదం అది. పరాత్పర అంటే క్షరం అక్షరానికి కూడా వేరైనటువంటిది, కార్యకారణ విలక్షణం అని అర్థం. పరాత్ పరం, బియాండ్ అని అర్థం. పరం అంటే బియాండ్, దాటి అని అర్థం. దాని పైన అని అర్థం. బియాండ్ అంటే పరాత్ అంటే ఏమిటి? మాయా. మాయా అంటే ఇంకా హయ్యర్ స్టేజ్ అన్నమాట. మాయా అంటే ఏమిటి? ఇక్కడ ఈశ్వరుడు అక్షరం, క్షరమైనటువంటిది ప్రపంచం, కార్యప్రపంచం. దేంట్లో నుంచి వచ్చింది? కారణం ఈశ్వరుల్లో నుంచి వచ్చింది. ఆ ఈశ్వరుడెవరు? మాయా సహితం బ్రహ్మ. ఈ మాయ కంటే కూడా వేరైనటువంటి వాడు బ్రహ్మ కదా. ఈశ్వరుల్లో నుంచి మాయ తీసేస్తే ఉంది, కొంచెంసేపు డైవర్స్ ఇస్తే మాయకి బ్రహ్మంగా ఉండిపోతాడు కదా. అదేవిధంగా పరాత్పరం పురుషం. పురుషం అంటే సమష్టి చైతన్యం అని అర్థం. ఇక్కడ పురుషం అంటే స్త్రీలు పురుషులని అర్థం చేసుకోకూడదు. పురుషం అంటే పూరయతి సర్వం ఇది పురుషం అని అర్థం. సర్వం అంతటా నిండి ఉన్నవాడు ఎవరండి? ఆత్మస్వరూపం, చైతన్యం. మన ఈ శరీరంలో ఉంటే ఆత్మ అంటాం, అంతటా వ్యాపించి ఉంటే చైతన్యం అంటాం, బ్రహ్మం అంటాం కదా. పురుషం ఉపైతి అంటే పొందుతాడు అర్థం. ఉపైతి అంటే పొందుతాడు. ఇది ఈ యొక్క ఎలాగైతే నదులు సముద్రంలో కలిసిపోతాయో నామరూపాలు వదిలిపెట్టి ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి కూడా, ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి కూడా, మోక్షాన్ని పొందిన వ్యక్తి కూడా తన ఈ శరీరం స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ఇక్కడే వదిలిపెట్టి అంటే విదేహముక్తి పొందుతాడు అని అర్థం. దాన్నే ఇంకా వివరంగా 9వ మంత్రంలో చెప్తున్నారు. ఆ జ్ఞాని యొక్క స్తుతిని చేస్తున్నారు అంగిరసుల వారు 9వ మంత్రంలో. 9వ మంత్రం చదువుతా. అందుకని దీన్ని అద్వైత జ్ఞానం అంటాం. అద్వైత జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా నేనంటూ ఉండనా అండి? అప్పుడు సెల్ఫ్ ఎరేజింగ్ అని మాదిరి. సెల్ఫ్ ఎరేజింగ్ అంటే ఎవరికి నష్టం ఇష్టం ఉండదు. ఏమండి వేదాంతానికి వెళితే అహంకారం వదిలిపెట్టాలి, అన్నీ వదిలిపెట్టాలి. అక్కడికి పోయిన తర్వాత ఇంకా మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఏముంటుందండి? నాకంటూ ఒక పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతులు ఉండవు కదా. చాలామందికి అనుమానం వస్తుంది, సెల్ఫ్ ఎరేజింగ్ లాగా అయిపోతుందేమో, ఒక అనామకుడిలాగా బతకాల్సి వస్తుందేమో నేను. ఇట్ ఇస్ నాట్ సెల్ఫ్ ఎరేజింగ్, మన శాస్త్రం చెప్తుంది, బట్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ఎక్స్పాన్షన్ అన్నారు. ఆత్మ విస్తృతంగా నువ్వు అంతటా భావిస్తావే కానీ ఆత్మని కుంచుకుపోయినట్లుగా నువ్వు చేయడం లేదే జ్ఞానం వల్ల. నేనే అంతటా వ్యాపించి ఉన్నాను ఆత్మస్వరూపంగా అని తెలుసుకోవడం గొప్ప. నేను ఈ శరీరంలో ఉన్నాను. ఇప్పుడు ఎలాగైతే ఒక అల, అలలు ఉన్నాయి కదా తరంగాలు. నేను ఒక చిన్న అలని ఏదో 6:30 వచ్చాను, 6:32 వెళ్ళిపోతాను అలా అనుకునే స్టేట్మెంట్ ఎట్లా ఉంది? అలా కాకుండా ఈ యొక్క అల గనక నేను ఈ సముద్రం నీళ్లలో నుంచే వచ్చాను, నీరుగానే ఉన్నాను, నీటిలోనే కలిసిపోతాను, నేను ఎప్పుడూ ఉంటాను అనుకున్నది అనుకోండి, ఏ స్టేట్మెంట్ బాగుంది మీరే చెప్పండి? నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ బాగుంది కదా, ఎంత ఈజీగా ఉంది. అదేవిధంగా నేనేదో కొంతకాలం అండి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతాను, తర్వాత అన్ని వదిలిపెట్టిపోవాల్సిందేనా నేను అని చెప్పి దిగులు పెట్టడం గొప్ప. లేకపోతే నేనేమిటి, అన్ని శరీరాల్లో ఆత్మస్వరూపంగా చైతన్య స్వరూపంగా ఉన్నాను, ఈ శరీరం పోతే మాత్రం ఏమిటి, ఇంకో శరీరంలో ఉన్నాను కదా నేను ఎప్పుడు. కాబట్టి నిత్యం ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని నేను, అటువంటి చైతన్య స్వరూపాన్ని అయినటువంటి నేను, నాకు మరణం ఏమిటి? కనుక ఆ విధంగా నేను నా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటమే ఎక్స్పాన్షన్ అంటాం, విశాలత, విస్తారం అనమాట. అప్పుడేమిటి మనకు దుఃఖం అనేటువంటిది ఉండదు, నేను అంతటా అన్ని శరీరాల్లో ఆత్మస్వరూపంగా ఉన్నాను. అప్పుడు మరణం అనేటువంటి భయం ఉంటుందా? ఉండదు. తర్వాత మంత్రం 9వ మంత్రం.
సయోహ వైతత్ పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి నాస్త్యా బ్రహ్మవిత్ కులే భవతి. తరతి శోకం తరతి పాప్మానం గుహా గ్రంథిభ్యః గుహా గ్రంథి విముక్తో మృతో భవతి.
చాలా ముఖ్యమైన మంత్రం. విదేహముక్తి అంటే ఏమిటి అని వివరంగా చెప్తున్నారు ఇందులో. సహాయహ హవై, ఎవరైతే నిజంగా అతడు, సహ అంటే అతడు, అతడు అంటే ఎవరు, అతడు అంటే ఆ జ్ఞాని, యహ ఎవరైతే, హవై అంటే నిజంగా, నిజంగా అంటే నిజంగా అని 24 క్యారెట్ మాది 100% అంటాం చూసారా, నిజంగా అనేది ఇండీడ్ అంటాం ఇంగ్లీష్లో, సర్టన్లీ. తత్ పరమం బ్రహ్మవేద, తత్ పరమం, ఆ యొక్క పరమం ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరమం బ్రహ్మ. బ్రహ్మ అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ అని చెప్పాం, అంతటా వ్యాపించినటువంటి సర్వదా సర్వకాలములందు ఉన్నటువంటి బ్రహ్మాన్ పరం బ్రహ్మ. పరం బ్రహ్మ పరంధామ అంటాం. ఆ పరం బ్రహ్మ వేద ఎవరైతే తెలుసుకుంటారో, వేద ఏమవుతాడు, బ్రహ్మైవ భవతి, బ్రహ్మయేవ భవతి, బ్రహ్మగానే అయిపోతాడు. బ్రహ్మయేవ అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమైపోతాడు అన్నాడు. ఇదేమిటండి, ఫిజిక్స్ తెలుసుకున్నవాడు ఫిజిక్స్ అవుతాడా, కెమిస్ట్రీ తెలుసుకున్నవాడు కెమిస్ట్రీ అవుతాడా, డెస్క్ని గురించి తెలుసుకున్నవాడు డెస్క్ అవుతాడా? మనం ఎన్నో తెలుసుకుంటున్నాం కదా ప్రపంచంలో, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, ఆ తెలుసుకున్న విషయాల్లాగా అయిపోతున్నామా మనం, కావడం లేదే. మరి ఇదేమిటి, బ్రహ్మాన్ని తెలుసుకుంటే బ్రహ్మం ఎట్లయిపోతాడు? ఎందుకంటే దానికి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, నువ్వు తెలుసుకుండేవన్నీ నీకంటే భిన్నమైనవి, నీకంటే వేరైనటువంటివి. ఇప్పుడు డెస్క్ గురించి తెలుసుకున్నాను అనుకోండి, ఏమిటి డెస్క్ గురించి తెలుసుకోవడం, 4 కాళ్ళు ఉంటాయి డెస్క్కి, రాసుకోవడానికి పనికి వస్తుంది, దీన్ని కార్పెంటర్ చేశాడు, వుడ్డుతో చేశాడు అని చెప్పి జ్ఞానం, డెస్క్ జ్ఞానం, డెస్క్ వేద అన్నారు. డెస్క్ గురించి తెలుసుకున్నాం కదా, డెస్క్ తెలుసుకున్నానని చెప్పి డెస్క్ అయిపోతానా నేను, మైక్ గురించి తెలుసుకుంటాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, అది తెలుసుకున్నంత మాత్రాన అదిగా అవడం లేదే మనం. కానీ ఇక్కడ బ్రహ్మవేద బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నాడు, బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమైపోతాడట. అంటే ఏమిటి, ఏమండి వద్దులేండి నేను ఇట్లాగే ఉంటాను, నేను బ్రహ్మను తెలుసుకొని వద్దు, బ్రహ్మము కావద్దు నేను ఇట్లాగే ఉంటాను అంటే, శాస్త్రం చెప్తుంది నువ్వు వద్దన్నా కూడా బ్రహ్మం కాకుండా ఉండలేవు. బికాస్ ఎందుకంటే నేను బ్రహ్మాన్నే కాబట్టి, నేను అంటే ఏమిటి, బ్రహ్మస్వరూపం, ఈ శరీరంలో ఉన్నాను తాత్కాలికంగా కదా, నేను బ్రహ్మస్వరూపాన్ని కాకుండా ఉండడం అనేటువంటిది అసంభవం, నేను అనేదే బ్రహ్మస్వరూపం. అందుకని బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మం నేను అని అయిపోతాడు అన్నాడు. అయిపోవటం ఏం లేదు, నేను బ్రహ్మంగానే ఉన్నాను, ఎప్పుడూ బ్రహ్మమే, ఇప్పుడు బ్రహ్మమే, ఎప్పుడు బ్రహ్మంగానే ఉంటాను. ఐ వాజ్ బ్రహ్మన్, ఐ ఆమ్ బ్రహ్మన్, ఐ ఆమ్ ఎవర్ విల్ బి బ్రహ్మన్, ఐ ఎవర్ విల్ బి బ్రహ్మన్ అన్నాడు. అందుకని నాస్తికుడు కూడా నేను బ్రహ్మం కాదు, కాన్షియస్నెస్ కాదు అని చెప్పలేడు. అర్థమైందా, నాస్తికుడైనప్పటికీ కూడా అందుకే నీ దేవుడు లేడు లేడు అంటున్నారు చూసారా వాడు. దేవుడు అంటే ఎవరు వేదాంతం దృష్టిలో? దేవుడు అంటే ఎవరండి? ఈశ్వరుడు అంటే ఎవరు? దేవుడు. ఈశ్వరుడు అంటే శివుడు కాదు, ఈశ్వరుడు అంటే ఆ పరమాత్మ. పరమాత్మ ఈశ్వరుడు అంటే ఎవరు? బ్రహ్మం ప్లస్ మాయ. పరమ నాస్తికుల్లో కూడా కాన్షియస్నెస్ ఉందా లేదా చెప్పండి, మీరు చెప్పండి. చైతన్యం ఉందా లేదా? చైతన్యం ఉండబట్టే కదా మాట్లాడుతున్నాడు. దేవుడు లేడు లేడుని మాట్లాడుతున్నాడు. దేవుడుగానే ఉండి బ్రహ్మస్వరూపంగా ఉండి బ్రహ్మం లేదు లేదుని మాట్లాడుతున్నాడు. ఎంత ఫన్నీ థింగో చూడండి. ఇంతకంటే రెడిక్యులస్ ఏమన్నా ఉందా ప్రపంచంలో? నాస్తిక వాదం అనే వచ్చేసింది. అందుకని బుద్ధిమంతులు ఎవ్వరూ కూడా నాస్తిక వాదాన్ని ఒప్పుకోరు. అర్థమైందా? ఇల్లాజికల్. మీరే ఆలోచించి చూడండి. గ్రంథాలు చదవక్కర్లేదు దీనికోసం. గ్రంథాలు చదవక్కర్లేదు. అందుకే వాళ్ళని అడుగుతాం మనం, దేవుడు ఎక్కడున్నాడు అని చూపించంటే, నువ్వు ఎక్కడ లేడో చూపిస్తే నేను చూపిస్తాను తర్వాత ఎక్కడున్నాడో. వాళ్ళని చూపించమండి ఎక్కడ లేడో, అప్పుడు నేను చెప్తాను ఎక్కడ ఉన్నాడు. మాట్లాడుతున్న స్వరూపమే ఆత్మ చైతన్యం. ఆ చైతన్యమే మేము దేవుడు అని పిలుస్తాం. ఆయనే మాయా సహితంలో ఈ శరీరంలో వ్యక్తం అవుతున్నాడు. దేవుడు లేడు లేడు అంటావేమిటి అని ఎంత మూర్ఖతో చూడండి. అందుకని నాస్తికవాదం ఈ దేశంలో బతకలేదు. ఉన్న అక్కడక్కడ ఇక్కడ తమిళనాడు చోట ఉంటుంది, కానీ మరెక్కడా ఉండదు. ఏముందలేని నామరూపాలు లేకుండా ఉంది. ఎందుకంటే ఇల్లాజికల్, ఇర్రేషనల్, అన్రీజనబుల్, అసంబద్ధం. అందుకని బ్రహ్మం వేద బ్రహ్మైవ భవతి అన్నాడు. బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు బ్రహ్మంగా అయిపోతాడు అన్నాడు. అంటే ఏమని? నేను బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకుంటాడు. అరే రే రే, ఇంతకాలం బ్రహ్మాన్ని తెలియలేదు నాకు, ఇప్పుడు నేను ఎప్పుడు బ్రహ్మస్వరూపమే అని చెప్పి తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నాను? సోమవారం సోమవారం భగవద్గీత ఉపనిషత్తు చదివితే అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇంకా నాస్తికులు ఎక్కువైపోతారు దేశంలో. వాళ్ళకి ప్రయోజనం ఉండదు, దేశానికి ప్రయోజనం ఉండదు. అందుకని మూఢభక్తులు కాకూడదు. ఆలోచించండి, మూఢభక్తులు పెరిగిన కొద్దీ నాస్తికవాదం పెరుగుతుంది. మతం కూడా మత్తుమందులాగా కాకూడదు. రిలిజియన్ కానీ మతం కానీ మూఢ నమ్మకాలు కానీ మనుషుల్లో ఎక్కువైతున్న కొద్దీ అటుపక్క నాస్తికవాదం పెరుగుతుంది. అందుకని బుద్ధిమంతులు, తెలియగలిగిన వాళ్ళు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు దీన్ని సరియైన పద్ధతిలో దాన్ని ప్రచారం చేయాలి. అందుకని మూఢభక్తి ఎక్కువ కాలం నిలవదు, ఫెనటిసిజం ఎక్కువ కాలం ఉండదు, నాస్తికవాదం ఉండవు. అందుకని మేధావంతులు, విజ్ఞానవంతులు ఈ యొక్క శాస్త్రాన్ని చదివి దాన్ని విడమర్చి చెప్పాలి. విషయం తెలుసుకోకపోతే మన పిల్లలకి, రాబోయే పిల్లలకి ఏమొస్తుందంటే నాస్తికవాదమే మిగులుతుంది. మనం కనుక సినిమాలు సీరియల్స్ చూస్తూ కూర్చున్నాం అనుకోండి, చూడొద్దని చెప్పలేదు, అప్పుడప్పుడు చూడండి. కానీ కాలం అంతా కూడా సినిమాలు చూస్తూ, పేపర్లు చదువుతూ, మ్యాగజైన్లు చదువుతూ, సీరియల్స్ చూస్తూ ఉంటే ఇంకా మన శాస్త్రాన్ని గురించి, మన ధర్మాన్ని గురించి, దైవ అస్తిత్వాన్ని గురించి మనం తెలుసుకునేది ఎప్పుడు? మన పిల్లలకు చెప్పేది ఎప్పుడు? మనం చెప్పకపోతే వాళ్ళు నాస్తికులు అయిపోతారు. వాళ్ళ నాస్తికులు అయిపోతే వాళ్ళకి ఇంక జీవన్ముక్తి, వాళ్ళకి మోక్షం, ఇవి జ్ఞానం ఉండనే ఉండదు. అర్థమైందా? కనుక ఈ యొక్క ధర్మం ఇలా సంరక్షణలో ఉండాలి అంటే ప్రతి మనిషి కూడా ఈ యొక్క శాస్త్రాన్ని చదవాలి. ఎందుకంటే కాలక్షేపం కోసం చదువుతున్నాం అనుకోవకండి. మన కర్తవ్యం ఇది, మన బాధ్యత ఇది. మనిషిగా పుట్టినందుకు, అందులో ఈ దేశంలో పుట్టినందుకు, ఈ సంస్కృతిలో పుట్టినందుకు ఇది మనం తెలుసుకోవలసిన బాధ్యత. ఇది ఎవరో జుట్టు నిలిచిపోయిన వాళ్ళు, అందరు రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఏం పని లేని వాళ్ళు, చెవులు వినపడని వాళ్ళు, కళ్ళు కనపడని వాళ్ళు వచ్చి చదవాల్సిన కాదు అలా అని చెప్పి అనుకోవాకండి. ఎవరైనా చిన్నవాళ్ళు భగవద్గీత చదువుతుంటే, ఎందుకు ఇప్పుడే వెళ్తున్నావు భగవద్గీత క్లాసుకి, అవన్నీ ఓల్డ్ ఏజ్లో చదవలసినవి అని చెప్పి చెప్తుంటారు జనం. మా చిన్నమ్మమ్మ ఒకసారి నన్ను ఇట్లాగే అడిగింది. నేను చిన్నప్పుడే భగవద్గీత చదువుతుండే దాన్ని, చాలా చిన్న వయసులో. సో ఎందుకు ఇప్పటి నుంచే భగవద్గీత చదువుతున్నావు, సన్యాసినిలాగా అయిపోతున్నావు ఏమిటి అన్నది. ఎందుకంటే నేను స్వానుభవంగా విన్నాను నన్ను చెవులతో అలా అంటుంటే. అంతేగాని అది చాలా తప్పు. చిన్నప్పటి నుంచి ఆ సంస్కారం రాంది. ఒక్కసారి 70వ ఏట 80వ ఏట రాదు. అందుకని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అటువంటి జ్ఞాని యొక్క, ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్న వ్యక్తి యొక్క కుటుంబంలో న అస్య అబ్రహ్మవిత్ కులే భవతి. అస్య కులే అంటే అతని యొక్క కులంలో, కులంలో ఏంటంటే అతని యొక్క పరంపరలో, సంప్రదాయంలో, వాళ్ళ యొక్క కుటుంబంలో అని అర్థం. తెలుసుకున్నటువంటి వాడు నభవతి, పుట్టడు. పుట్టేవాళ్ళందరూ ఎవరండి? బ్రహ్మాన్ని తెలుసుకునే వాళ్ళే పుడతారు. ఏ అంటే, అమ్మకు తెలుసు బ్రహ్మం అంటే ఎవరో, తండ్రికి తెలుసు, తాతకి తెలుసు, అమ్మమ్మకి తెలుసు, అందరికీ తెలుసు. అందరికి తెలిసినప్పుడు వీడు మాత్రం ఏమవుతాడండి? డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతాడని చెప్తారే కానీ, బ్రహ్మజ్ఞాని కొడుకు బ్రహ్మే అవుతాడు, బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. అబ్రహ్మవిత్ నభవతి అన్నారు. ఆ కుటుంబంలో అందరు జ్ఞానులుగానే పుడతారు, జ్ఞానులే ఉంటారు ఇప్పుడు అన్నారు. అందుకని మీరు జ్ఞానం పొందితే మీ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా జ్ఞానం పొందే ఆస్కారం ఉంటుంది. అమెరికా పోయినా సరే, ఏందో మా తాత చదువుతున్నాడు పుస్తకాలని అని చెప్పి చూసుకుంటాడు ఒక రోజన్న, అబ్బా ఇంత జ్ఞానం ఉందా మా తాతకి అన్నాడు. అభిమానం ఉంటుంది కదా, ఎట్లాగైనా మీ పేర్లు రాసి పెట్టుకోండి పుస్తకాల మీద, తప్పేం లేదు. మా అమ్మమ్మ గారు రాసిన దక్షిణామూర్తి స్తోత్రం పుస్తకం నా దగ్గర ఇంత ఇప్పటికీ ఉంది. అంతవరకు నేను దక్షిణామూర్తి స్తోత్రం పుస్తకం మానసోల్లాస పదానికి పదానికి అర్థంతో నేను ఎక్కడా చూడలేదు. మొట్టమొదటిగా ఆమె దగ్గర అది పాత పుస్తకం, రోజు చదువుతున్నది. ఈరోజుకి నేను అది చూసుకునే ఆనందంగా, నేను దక్షిణామూర్తి స్తోత్రం చెప్పేటట్టు ఆ పుస్తకమే నాకు బాగా ఉపయోగపడింది. కనుక మన చదివే పుస్తకాలు కానీ నోట్స్లు కానీ ఇవన్నీ గ్రంథాలు వృధా పోవు, అవి ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయి తప్పకుండా. మనం ఎంతకాలం ఉంటామండి ఈ శరీరం? కొంతకాలం ఉంటాం పోతాం, కానీ వాళ్ళకంటూ ఒక ఈ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి కదా మనం. అస్య కులే అబ్రహ్మవిత్ నభవతి. అందుకని పుస్తకాలు జాగ్రత్తగా పెట్టండి, పేర్లు రాసేలా పెట్టండి, మరి బహుమతిగా కూడా రాయండి. అవి మనకంటే కొంతకాలం ఎక్కువ విశాఖకాలం ఉంటాయి కదా, చినిగిపోయినప్పటికీ కూడా వాళ్ళే జెరాక్స్ తీయించుకుంటారు కావాలంటే. తర్వాత తరతి శోకం. ఈ జ్ఞాని శోకం అంటే ఏమిటి? దుఃఖాన్ని తరతి అంటే దాటుతాడు అని అర్థం. అంటే దుఃఖం అనేటువంటిది ఉండదు ఇతనికి, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటాడు. దుఃఖం అనేటువంటిది కొంచెం కూడా ఉండదు ఆ వ్యక్తిలో ఉన్నారు. దేని దుఃఖం? ఆధ్యాత్మిక దుఃఖం, అది దైవిక దుఃఖం, అది భౌతిక దుఃఖం, ఎన్నో తాపత్రయాలు ఉన్నాయి కదా, ఆ దుఃఖాల నుంచి బయటపడతాడు మనిషి, సంతోషంగా ఉంటాడు ఎప్పుడు. తరతి పాప్మానం, పాపం నుంచి కూడా బయటపడతాడు. తరతి అంటే ఏంటి? టు క్రాస్ ఓవర్. నదిని ఎట్లాగైతే దాటుతాము, తరణం అంటాం చూసారా, భవ తరణం అంటాం. భవ అంటే ఏమిటి? సంసారం, సంసార తరణం. ఏమండి ఎక్కడ ఈదమంటారు చెప్పండి అని అడుగుతాడు. ఎక్కడ ఈదక్కర్లేదు, సోమవారం పోయి క్లాసులో కూర్చో విను చెవులతో, ఏం చెయ్యవాకు, రాయాలనిపిస్తే వ్రాయి చెవులతో విను. వింటూ ఉండంగా మన మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ పోయి మనం చేసినటువంటి పాపకృత్యాలు ఏమైతే ఉన్నాయో తెలిసి చేయక తెలియక చేయక వాటి వల్ల కలిగే భయం, దుఃఖం, ఇవన్నీ కూడా సమస్తం కూడా పోతాయి అన్నాడు. ఏమండి నిజంగా అని అంటారా, నమ్మమంటారా ఈ అథర్వణ వేద ఉపనిషత్తుని అన్నారు? ఈ వేద వాక్కు ఇది. ఏం ఉపనిషత్తు చదువుతున్నా మనం? ముండకోపనిషత్తు. ఏ వేదానికి సంబంధించింది? అథర్వణ వేదానికి సంబంధించింది. కాబట్టి వేదం చెప్పేది ఎప్పుడు కూడా అబద్ధం కాదు. తరతి శోకం, తరతి పాపమానం, పాపాన్నించి బయటపడతాడు. పాపం ఉంటే కదండి మళ్ళీ జన్మ వచ్చేది, జన్మ వస్తేనే కదా మళ్ళీ 10 నెలలు అమ్మ గర్భంలో ఉండి కష్టపడి బయటకు వచ్చి మళ్ళీ వ్యాధి జర మరణ ఇవన్నీ బాధలు పడాలి. కాబట్టి ఈ బాధల నుంచి బయటపడతాడు, ఎందుకంటే ఆ పాపం ఉండదు కాబట్టి మళ్ళీ ఈ జన్మ అనేటువంటిది ఉండదు. జన్మ లేనప్పుడు ఏమవుతుంది? దుఃఖం ఉండదు.
అది తరతి శోకం, తరతి పాపమానం. గుహా గ్రంథిభ్యః విముక్తః భవతి. గుహా గ్రంథిభ్యః, గుహ అంటే హృదయంలో ఉన్నటువంటి, హృదయం అనే గుహలో ఉన్నటువంటి, బుద్ధిలో ఉన్నటువంటి. గ్రంథి అంటే ఏమిటి? సందేహాలు. గ్రంథి అంటే నాట్స్ అంటాం, ముళ్ళు అన్నమాట. పీట ముడి అంటారు చూసారా, పీట ముళ్ళు అంటే ఏమిటి? ఎందుకు పుట్టానో ఏమో, అన్ని సమస్యలే, అన్ని బాధలే, ఎన్ని పాపాలు చేశానేమో, ఎన్ని పాపమూట ఉందో ఏమో, ఏం జన్మ వస్తుందో ఏమో, నాకు వచ్చే జన్మలో ఏమవుతానో ఏమో, ఎక్కడికి పోతానో ఏమో, ఎక్కడ ప్రాణం వదులుతానో ఏమో, ఇంత 24 గంటలు ఇదే భయం. అరే అబ్బాయి, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు ఆయన, వాడికి చెప్పి ముందుగానే చెప్పుంచుతారు, వస్తాడో రాడో టైంకి, ఏమైపోతానో ఏమో, ఏమిటి ఎంత బాధని చూడండి, నరక యాతన ఇది. నిద్ర సరిగా పట్టదు. అంతకుముందేమో 6 గంటలు నిద్రపోయేవాడల్లా, ఇప్పుడేమో 4 గంటల నుంచి 3 గంటల నుంచి 2 గంటలు ఒంటికి 1 గంటసేపు నిద్రపడుతుంది. ఎక్కువ వచ్చే వాళ్ళందరూ క్లయింట్స్. ఇప్పుడు క్లయింట్స్ అంటే చాలామంది అడుగుతున్నారు, స్వామిని నిద్ర పట్టడం లేదండి అన్నాడు. నిద్ర కూడా తగ్గిపోతుంది, అదేమిటో. ఆ వయసు వచ్చినప్పుడు కాస్త నిద్రను పట్టకూడదు, ఆ సమస్యలు ఉన్నప్పుడు నిద్ర కూడా తగ్గుతుంది, ఇంకా ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అందరు నిద్రపోతుంటారు గురకబెట్టి, మనకేమో నిద్ర రాదు. ఎట్లా ఉంటుంది? నిద్ర రాకపోతే అంత కామ్గా ఉన్నప్పుడు ఇంకా ఆలోచనలు ఎక్కువ అవుతాయి. గ్రంథి అంటాం దీన్ని. ఈ సమస్యలు, మనిషిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, సందేహాలన్నీ కూడా గ్రంథిభ్యః విముక్తః భవతి, బయటపడతాడు అన్నాడు. ఎటువంటి సందేహాలు ఉండవు అతనికి, ఎటువంటి సందేహాలు కానీ భయం కానీ మనసులో ఎటువంటివి ఉండవు. విముక్తః భవతి, అమృతః భవతి, విదేహ ముక్తిని పొందుతాడు. అమృత అంటే ఏమిటి? మళ్ళీ జనన మరణాలకు సంబంధించిన మృత శరీరంలో ప్రవేశించడు. ప్రవేశించడు అంటే ఏమిటి? అసలు ఇప్పుడు ప్రవేశిస్తే కదా ఇంకెప్పుడన్నా ప్రవేశించడానికి అని తెలుసుకుంటాడు. అది ఇప్పుడు ప్రవేశించలేదండి నేను, ఇప్పుడు ఎక్కడ ప్రవేశించాను? కుండ తయారు చేశాం, కుండలో ఆకాశం ప్రవేశించిందా? నిజంగా చెప్పండి, ఆకాశం ప్రవేశించిందా కుండలో? కుండ వచ్చేటప్పటికి ఆకాశం ప్రవేశించినట్లుగా అనుకుంటాం, స్పేస్, కానీ నిజంగా కుండే ఆకాశంలోకి వచ్చింది. ఆలోచించారా ఎప్పుడన్నా ఇది? ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తామండి, మాకెందుకు వస్తాయి ఆలోచన? ఉపనిషత్తు చెప్తుంది కుండలో ఆకాశం ఉంది అని చెప్పకూడదు. అసలు ఆకాశంలో కుండ ఉందని చెప్పాలి. కుండ పగిలిపోయింది అనుకోండి, ఆకాశం ఏమైపోతుంది? ఆకాశానికి ఏమీ కాదు, ఎప్పట్లాగే ఉంటుంది. అదేవిధంగా ఈ చిన్న చిన్న కుండలు ఉన్నాయి కదా మన శరీరాలు, ఆత్మ ఇందులో ప్రవేశించిందిట ఈ కుండలో. కుండ ఎందుకండి అంటారండి స్వామిని అమంగళం అని అనవాకండి. ఇక్కడ కుండ అంటే మట్టితో చేసినది, మట్టితో చేసిందే కదా. మృతం అంటే ఏంటి? మట్టితో చేసినటువంటి శరీరం ఇది. ఈ మట్టితో చేసినటువంటి శరీరం, పృథ్వీ తత్వం ఉంది కదా ఇందులో, పంచభూతాలతో చేసినటువంటి శరీరం, భౌతిక శరీరం ఇది. ఇందులోకి ఆత్మ ప్రవేశించల. ఆత్మ సర్వత్రా అంతటా వ్యాపించి ఉన్నది. ఆ ఆత్మలో ఈ శరీరం ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? ఇందులో ఖాళీ ఉంది కదా, ఇందులో కూడా ఆత్మ ఉంటుంది. మరి బాగా ఆలోచించండి. కనుక ఈ శరీరం పోయిన తర్వాత ఏమవుతుంది? ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ జీవుడు తెలుసుకున్నాడు, అరే నేను పుట్టడం ఏమిటి, ఈ శరీరం నాలో పుట్టింది, ఆత్మలో శరీరం పోతుంది, నేను ఎట్లాగే ఉంటాను. ఇదండి వేదాంతం. ఇది తెలుసుకోక సుఖం కోసం పరిగెడుతుంటాడు అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ అని. మనిషి ఎక్కడ దొరుకుతుంది సుఖం? ఇక్కడ సుఖాన్ని వదిలిపెట్టి ఎక్కడో వెతుకుతాడు. అలా తెలుసుకున్నంత వరకు మనిషి దుఃఖాన్నించి బయటపడలేడు. ఒక్కటే దుఃఖాన్నించి, శోకాన్నించి బయటపడలేడు. ఈ వ్యాధి జర మరణాల్లో కొట్టుకోవాల్సిందే మనిషి, తప్పించిపోవాల్సిందే. ఎంతవరకు శాస్త్రం చదవకుండా మనిషి తనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోడో అంతవరకు ఈ బాధలు తప్పవు. బాధల నుంచి బయటపడాలి అంటే చదవండి తర్వాత కేనోపనిషత్తు కూడా అని అర్థం.
ఇంతటితో అంగిరసుల వారు చెప్పడం అయిపోయింది. ఎవరికి ఎవరికి చెప్పారు గుర్తుందా? శౌనకుడికి. శౌనకుడికి అంగిరసుల వారు గురువుగారు చెప్పారు. ఏమిటి? అక్షర విద్య గురించి. ఏమి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లో. తర్వాత ఇప్పుడు ఉపనిషత్తు చెప్తోంది. ఉపనిషత్తు వస్తుందన్నమాట. అండ్ మాస్టర్ ఆఫ్ ద సెరిమనీ. డ్రామా అయిపోయింది ఇప్పుడు. అంగిరసుల వారికి శౌనకుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ అయిపోయిందండి. ఇప్పుడు ఉపనిషత్తు స్టేజ్ మీదకి వచ్చింది. వచ్చి ఏమంటోంది చూడండి. ఇన్స్ట్రక్షన్ ఇస్తోంది టీచర్లందరికీ. అథర్వణ వేద స్టేజ్ మీదకి వచ్చి చెప్తోంది. ఏమని చెప్తోంది? గురువులందరూ కూర్చున్నారు, ఆచార్యులందరూ. మీరందరూ జాగ్రత్తగా ఈ యొక్క ముండకోపనిషత్తుని ఎవరెవరికి బోధించాలో చెప్తున్నానో వినండి. అది అర్థం అక్కడ. తద్ ఏ తద్ రిచా అభ్యుక్తం అని చెప్పి పదవ మంత్రం నుంచి స్టార్ట్ అవుతోంది. ఎవరు ఏ ఈ ఉపనిషత్తులు బోధించేటటువంటి ఆచార్యులు గురువులు ఉన్నారే వాళ్ళకి నేను చెప్తున్నాను అంటుంది ఉపనిషత్తు. వేదం చెప్తోంది, అధర్వణ వేదం ఏమని చెప్తోంది? ఈ ఉపనిషత్తుని ఎవరికి బోధించాలి, ఎవరికి బోధించకూడదు అని చెప్తోంది. జాగ్రత్తగా వినాలి మనం. మనకు అర్హత ఉందా లేదా, విన్నామే అర్హత ఉందో లేదో. అర్హత లేకపోతే నెక్స్ట్ ఉపనిషత్తు చదవడానికైనా అర్హత తెచ్చుకోవాలి కదా. అర్హత ఉందిలేండి, ఉండబట్టే వచ్చాం. పూర్వజన్మ సుకృతం ఉంది. పదవ మంత్రం. తదేతదృచాభ్యుక్తం క్రియావంతః శ్రోత్రియా బ్రహ్మనిష్ఠాః స్వయం జుహ్వత ఏకర్షిం శ్రద్ధయంతః తేషామేవ తాం తేషామేవైతాం బ్రహ్మ విద్యాం వదేత శిరోవ్రతం విధివత్ యైస్తు చీర్ణం. తత్ ఏతత్ ఈ చెప్పబోయేటటువంటి ఇన్స్ట్రక్షన్ అంటాం. విధి ఏమిటి చెప్తున్నది? అభ్యుక్తం అంటే ప్రిస్క్రైబ్డ్ అని అర్థం. అభ్యుక్తం అంటే చెప్పబడినది, ఆదేశించబడినది. ఎవరి చేత ఆదేశించబడింది? రుచా. రుచా అభ్యుక్తం. రుచ అంటే ఋగ్వేదం మంత్రంలో చెప్పబడింది. ఇది ఋక్ మంత్ర అని అర్థం. రిచ అంటే తృతీయ విభక్తి. ఋగ్వేదము చేత, ఋగ్ మంత్రము చేత అని అర్థం. వదేత ఏతాం బ్రహ్మ విద్యాం వదేత. వదేత అంటే చెప్పవలసినది. ఏమని? బ్రహ్మ విద్యాం ఏతాం, ఈ యొక్క బ్రహ్మ విద్యని చెప్పవలసినది. ఉపనిషత్తు చెప్తోంది ఆచార్యులందరికీ, ఓ ఆచార్యులారా, ఈ బ్రహ్మ విద్యను, ఏ బ్రహ్మ విద్యని? ఈ ముండకోపనిషత్తులో మీరు విన్నటువంటి ఈ బ్రహ్మ విద్యని, అక్షర విద్యని చెప్పవలసినది. వదేత ఎవరికి? నెక్స్ట్ క్వశ్చన్. చెప్పవలసినది ఎవరికి? క్రియావంతః తేషాం ఏవ, వారికి మాత్రమే. తేషాం ఏవ, వారికి మాత్రమే. ఎవరు వారు? తేషాం అంటే వారు అని అర్థం, వాళ్ళు అని అర్థం. ఏవ అంటే మాత్రమే అని అర్థం. ఓన్లీ అంటాం చూసారా ఇంగ్లీష్లో, ఓన్లీ మాత్రమే. మాత్రండి అని చెప్పనుకోవకండి, మాత్రంగా టాబ్లెట్స్ కాదు. మాత్రమే అంటే ఏమిటి? ఓన్లీ టు దోస్ పీపుల్. ఎవరు వాళ్ళు అంటే, నెంబర్ వన్, క్రియావంత, కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాళ్ళు. క్రియావంత అంటే ఈ యొక్క చేయవలసినటువంటి అనుష్ఠానం, వర్ణ ఆశ్రమ ధర్మాలు ఉంటాయి కదా, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ అన్నమాట. అది కర్మయోగం అంటాం. నిష్కామతయా కర్మయోగం చేయడం, అంటే పంచమహాయజ్ఞాలు ఆచరించి ఉండడం, భూతయజ్ఞం, దైవయజ్ఞం, ఋషియజ్ఞం, ఇవన్నీ ఇక్కడ మనుష్య యజ్ఞం, ఋషి పితృయజ్ఞం, ఇవన్నీ ఆచరించిన వాళ్ళు. తర్వాత రెండవది శ్రోత్రియాహ, క్రియావంతులైన వాళ్ళకే బోధించవలసినది మొదటిది. రెండవది ఎవరు, రెండవ వాళ్ళు ఎవరు, శ్రోత్రియాహ, వాళ్ళు కూడా శ్రోత్రియులై ఉండాలి. అంటే శాస్త్ర అధ్యయనం చేసి ఉండాలి. శాస్త్ర అధ్యయనం మీరు పూర్వజన్మలో చేస్తుంటారు, చేయకపోతే అర్థం చేసుకోవడానికి రావడానికి మనసే పుట్టదు. ఈ జన్మలో చేయకపోయినప్పటికీ కూడా పూర్వజన్మలో అధ్యయనం పారాయణం అన్నీ చేస్తుంటారు, లేకపోతే అసలు ఈ క్లాసుకి రావాలని కోరికే కలగదు. అందుకని శ్రోత్రియాహ అంటే ఎవరైతే ధార్మికులో అని అర్థం. ఉపాసన చేసిన వాళ్ళై ఆ సగుణ బ్రహ్మాన్ని స్వాధ్యాయం చేసి రోజు రామాయణం భారతం పారాయణం చేసి, చిన్నప్పుడు ఏదో కొంచెం అలా చేసుంటాం కదా, పూర్తిగా చేయకపోయినా కొంతైనా మనసులో ఇంట్రెస్ట్ ఉంది కదా మనకు. వాళ్ళు వీళ్ళు చెప్తుంటే కథలకు పురాణాలకు పోవడం చేస్తుంటారా లేదా? ఈ జన్మలో చేయలేదండి అనుకోండి, పోయిన జన్మలో చేస్తుంటారు, లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చోరు. అందుకని పదే పదే చెప్తున్నాను, మీరేం భయపడవాకండి, అరే మనం చదవలేదే చేయలేదే అని. బ్రహ్మనిష్టాహ మూడో క్వాలిఫికేషన్, మూడో అర్హత ఏమిటి? బ్రహ్మనిష్టాహ అంటే ముముక్షవహ అని అర్థం. మోక్షాన్ని పొందాలి, ఈ జ్ఞానాన్ని పొందాలి. బుభుత్సవహ అన్నారు, బోద్ధుం ఇచ్చుహు బుభుత్సవహ. ఈ మోక్షాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలని ఎవరికైతే కోరిక ఉంటుందో, ఎప్పుడెప్పుడు వస్తుందో సోమవారం క్లాస్ అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే బోధించు, అందరికీ బోధించవాకు అని చెప్తుంది ఉపనిషత్తు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బోధించాలి కదండి, చెవిటి వాడి చెవులు శంఖం ఊదినట్టుగా అయిపోతుంది కదా. లేకపోతే చెవిటి వాడి చెవి దగ్గరికి పోయి శంఖం ఊదితే వాడికి ఏమి వినపడుతుంది? అదేవిధంగా ఉపనిషత్తు క్లాస్ అంటే పరిగెత్తుకుంటూ రావాలి. ఎప్పుడు ఇస్తారో స్వామిని సెలవులు ఇస్తారంటే వద్దండి ఇవ్వకూడదండి మా క్లాస్ పెట్టండి అనేట్లుండాలి కదా. సెలవులు ఇస్తే బాగుండు క్లాస్ కనిపిస్తే, అట్లాంటి వాళ్ళకి చెప్పవాకు వెళ్ళి అని అర్థం. బ్రహ్మనిష్టాహ ముక్షవః. తర్వాత స్వయం జుహ్వతే ఏకర్షిం, అంతేకాదు వాళ్ళు ఎవరైతే ఈ ఏకర్షిం అనే పేరు కలిగినటువంటి వ్రతాన్ని ఆచరిస్తారో అని, ముండక వ్రతాన్ని. ఏకర్షిం అనేటువంటిది ఒక వ్రతం, అగ్ని చయనం అంటారు దాన్ని, ఏకర్షిం అగ్ని చయనం. ఆ అగ్ని వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి మాత్రమే చెప్పవలసింది. మీరందరూ మీకు తెలుసు, మీరు చేయలేదని నాకు తెలుసు, శాస్త్రం చెప్తుంది వాళ్ళందరూ పూర్వజన్మలో చేసి వచ్చుంటారు తప్పకుండా, లేకపోతే ముండకోపనిషత్తుకు రారు. యు హ్యావ్ టు ఇన్ఫర్, అది అనుమానం అనమాట. ఇలా మనకు ముండకోపనిషత్తు చదవాలి, ఇంతవరకు చదివాము అంటే మనం ముండక వ్రతం చేసి ఉండి తీరాలి పూర్వజన్మలో, ఏ యుగంలోనూ చేస్తుంటాం. శ్రద్ధయంతః, శ్రద్ధ కలిగిన వాళ్ళై ఉండాలి, వేదాల మీద శ్రద్ధ కలిగిన వాళ్ళై ఉండాలి, శ్రద్ధాభక్తి కలిగిన వాళ్ళై ఉండాలి. రెవరెన్స్ అనమాట, దాని మీద రెస్పెక్ట్ గౌరవం ఉండి ఉండాలి. రామాయణం అన్నా భారతం అన్నా భాగవతం అన్నా వేదాలన్నా పురాణాలన్నిటి మీద కూడా ఒక శ్రద్ధాభక్తి విలువ కలిగి ఉన్న వ్యక్తి అన్నారు. వాళ్ళకే బోధించు, నాస్తికుల కల్లా బోధించవాకు వెళ్ళి అని చెప్తున్నారు. అందుకనే గురువులు ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళుగా చెప్పరు, చూస్తారు, వింటూ ఉంటే జనం చెప్తారు, లేకపోతే వీడికి విన్నప్పుడు అర్థమవుతుందా లేదా అని చెప్పి మానేస్తారు అక్కడే. అందుకని ఆ గురువు చెప్పడం కూడా మన అదృష్టం, ఉండాలి, ఉంటేనే జరుగుతుంది, అది ఈశ్వర కృప ఉంటే జరుగుతుంది. ఏహితు శిరోవ్రతం విధివత్ చీర్ణం, ఏహితు అంటే ఎవరి ద్వారా, ఎవరైతే ఎవరి చేతనైతే ఈ శిరోవ్రతం చీరణం విధివత్, విధివత్ అంటే విధి ప్రకారంగా, యథావత్ శాస్త్రంలో చెప్పిన విధంగా. విధివత్ చీరణం అంటే ఏమిటి, చి అంటే చేయడం అనమాట, సంపాదించి ఆ వ్రతాన్ని చేయడం. ఏం వ్రతం? శిరోవ్రతం. శిరోవ్రతం అంటే ఈ అథర్వణ వేదీయులందరూ కూడా, అథర్వణ వేదం చదివే వాళ్ళు కూడా ఆ శాఖ వాళ్ళు తల ముండనం చేస్తారు వాళ్ళకి, చేసిన తర్వాత నిప్పును తల మీద పెట్టుకుని ఒక మట్టి పాత్రలో ఆ పాత్ర నిప్పుతో వాళ్ళు ప్రదక్షిణం చేయాలన్నమాట ఆ అగ్నిహోత్రానికి. శిరో వ్రతం అంటాం దాన్ని, దాన్నే ఇక్కడ శిరోవ్రతం అన్నారు. అందుకని ఈ జన్మలో చెప్పినా పోయిన జన్మలో చేసి ఉంటాం మనం, లేకపోతే మనం చదవలేం, మనం చెప్పడం లేం అది. అందుకని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన వాళ్ళై ఉండాలి, శ్రద్ధావంతులై ఉండాలి, అందులో మోక్షాన్ని పొందాలని ఉండాలి. ఈ అర్హతలందరి ఉన్న వాళ్ళకు మాత్రమే వదేత చెప్పవలసినది అని చెప్పి ఉపనిషత్తు రుగ్మంత్రా చెప్తోంది. అందుకని అర్హత లేని వాడికి చెప్తే ఆ గురువు పిశాచైపోతాడట, రాక్షసుడు అవుతాడు, బ్రహ్మరాక్షసుడు అయిపోతాడు. అందుకని గురువే జాగ్రత్తగా వాళ్ళకి అర్హత వచ్చేటట్టు చేసి వాళ్ళని సంస్కారవంతులను చేస్తూ ఈ యొక్క శాస్త్రాన్ని చెప్పాలి. అర్హత లేని వాడికి ఇస్తే ఏమవుతుంది, దాన్ని ఏ విధంగానైనా ఉపయోగిస్తాడు, దాన్ని అర్థం చేసుకోకపోతే తప్పుగా అర్థం చేసుకుంటాడు, చాలా కష్టం. తర్వాత లాస్ట్ మంత్రం, తదేతత్ సత్యం ఋషిరంగిరాః. పురోవాచ నైతదచీర్ణ వ్రతోధీతే నమః పరమఋషిభ్యః నమః పరమఋషిభ్యః. ఏతత్ తత్ ఏతత్, ఏతత్ అంటే ఈ యొక్క విద్యను ఈ యొక్క అచీర్ణ వ్రత అంటే ఈ యొక్క వ్రతం చేయకుండా న అధీతే, ఈ యొక్క ముండకోపనిషత్తుని చదవకూడదు అన్నారు. ఈ వ్రతం చేయకుండా ఈ ముండకోపనిషత్తుని చదవకూడదు, చదివితే దాని యొక్క ప్రయోజనం ఉండదు అని అర్థం. మనకు ఇంకా ప్రయోజనం పొందాలి అంటే ఏమిటి, ఇంకా శ్రద్ధను పెంచుకోవాలి శాస్త్రం మీద. కొంచెం ప్రయోజనం ఉందండి, ఇంకా ప్రయోజనం కావాలంటే ఇంకా ముముక్షుత్వం పెరగాలి, తీవ్రత పెరగాలి, భక్తి పెరగాలి, వినయం పెరగాలి, శ్రద్ధ పెరగాలి శాస్త్రం మీద. ఏతత్ ఈ యొక్క విద్యని అంగిరాహ ఋషి ఉవాచ, అంగిరసులైనటువంటి ఋషి, అంగిరసులు అనే పేరు కలిగినటువంటి ఋషి ఉవాచ చెప్పారు. ఎవరికి చెప్పారంటే అక్కడే చెప్పారు, శౌనక మహాశాల శౌనకుడికి చెప్పారు. తద్ ఏతత్ సత్యం, ఇది ఈ యొక్క టీచింగ్ ఏమిటి, చెప్పినదేమిటి, పరమసత్యం అక్షర బ్రహ్మాన్ని గురించి చెప్పారు, సత్యస్వరూపాన్ని గురించి చెప్పారు. ఎప్పుడు, పురా పూర్వం, ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రిందట చెప్పారు పురా అని చెప్పిన తర్వాత ఈ గురువులందరూ ఏం చేస్తున్నారు, ఈ ఆచార్యులందరూ ఆ ఋషి పరంపరకి నమస్కారం చేస్తున్నారు. నమః పరమ ఋషిభ్యః, ఈ యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి ఆ ఋషులందరికీ కూడా, ఈ గురు పరంపరలో వచ్చినటువంటి ఈ యొక్క విద్యకి ఇచ్చినటువంటి ఋషులకి నమస్సులు, నమస్కారములు అని అర్థం. బ్రహ్మా దేవానాం ప్రథమ సంభభూవా విశ్వస్య కర్త భువనస్య గోప్త అని మొదటి మంత్రంలో చూశాం. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వస్తుంది కదా ఈ విద్య, వశిష్ఠుల వారి తర్వాత వాళ్ళ శిష్యులందరూ నేర్చుకున్నారు. ఆ యొక్క పరంపరకి మొత్తానికి కూడా నా నమస్కారం అలా చెప్పబట్టే కదా ఈ రోజుకు మనకు వచ్చింది అని రెండోసారి చెప్పడంలో అర్థం ఏమిటంటే ఇంకా మన యొక్క గౌరవాన్ని తెలియజేయడం అనమాట, రెవరెన్స్ని తెలియజేయడం. పరమ ఋషిభ్యః నమః పరమ ఋషిభ్యః, రెండోసారి చెప్పడంలో ఇది సమాప్తమైంది అని ఆయన ఒక అర్థంలో చెప్తారు. రెండోసారి చెప్పేది రాండి రాండి అంటాను చూసారు, రాండి అంటే పోదు ఇంట్లోకి, రండి రండి అంటే ఏమిటి, ఇంట్రెస్ట్ అనమాట, ఇంకా విలువ ఎక్కువగా ఉంటే ఇస్తే చెప్తాం. అలాగే నమః పరమ ఋషిభ్యః నమః పరమ ఋషిభ్యః, వాళ్ళందరికీ మా నమస్కారములు, ఈ పరంపరలో వచ్చినటువంటి గురువులందరికీ కూడా మా నమస్కారములు. అందుకని మనం చెప్పే నమస్కారం ఇప్పుడు ఎవరికి వెళ్తుంది, ఆది గురువుకి వెళ్తుంది. సదాశివ సమారంభ్యాం సమారంభాం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం అని చెప్పి ఈ యొక్క ముండకోపనిషత్తు అంగిరసుల వారు శౌనకుడికి చెప్పడం పూర్తి చేశారు. చేసిన తర్వాత లాస్ట్లో ఈ అర్హతలను వాళ్ళకి చెప్పాలి, అలా చెప్పినటువంటి ఋషులందరికీ కూడా మన యొక్క నమస్కారం అని చెప్పి ఈ మంత్రం పూర్తి చేశాం. చేసిన తర్వాత మళ్ళీ మొదటి శాంతి పాఠం చదవాలి. ఇప్పుడు ఉపనిషత్తు పూర్తయిన తర్వాత ఓం భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః.